మేలుకొలుపు. రచన ఎన్ శివనాగేశ్వరరావు. వ్యక్తిత్వం కలవారు మన జీవితంలో మార్పు తీసుకొని రాగలరు. వారు సామాన్యులైనా సరే మన జీవితాన్ని ప్రభావితం చేయగలరు. ఈ విషయాన్ని మేలుకొలుపు కథలో చక్కగా వివరించారు శివనాగేశ్వరరావు గారు. మీకు చదివి వినిపిస్తున్నది సీతాలక్ష్మి. ఇక కథ ప్రారంభిద్దాం. ఈ రోజుల్లో నా వంటి ఎక్కువ మంది గృహిణుల ప్రధాన సమస్య పనిమనిషి. జీవితంలో వేగం పెరిగిపోయింది. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి క్షణం తీరికుండదు. అంట్లు, ఇల్లు చిమ్మడం, బట్టలు ఉతకడం, స్కూల్కి వెళ్లే పిల్లలను తయారు చేయడం, వాళ్లకు భర్తకు పలహారాలు తయారు చేయడం, క్యారియర్లు సిద్ధం చేయడం, టెన్షన్ టెన్షన్. ఏమాత్రం తేడా వచ్చినా స్కూల్ బస్ వెళ్ళిపోతుంది. అప్పుడు సమస్య మరింత జటిలం. పిల్లల్ని ఆటోలో స్కూల్కి దింపి రావాలి. ఇక గృహిణి కూడా ఉద్యోగస్తురాలు అయితే ఇక అష్టావధానం శతావధానమే. మా వారు ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు 9 గంటలకు క్యారియర్ సిద్ధం చేయాలి. ఇక మాకిద్దరు పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు 5వ తరగతి, పాప 3వ తరగతి. వాళ్లకు 8 గంటలకు స్కూల్ బస్సు వస్తుంది. ఆ లోపు క్యారియర్లు సిద్ధం చేయాలి. ఇటువంటి పరిస్థితుల్లో పనిమనిషి అవసరం ఎంతన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మంచి పనిమనిషి దొరకకపోతే జీవితం దుర్భరం. ఇంతకుముందు మా ఇంట్లో పనిచేసిన అమ్మాయి గురించి 2 మాటలు చెప్తాను. అంట్లో జిడ్డుపోవడం లేదంటే అంతకన్నా నా వల్ల కాదు, ఇష్టమైతే చేయించుకోండి లేకపోతే మానేయండి అంది. అవసరం దృష్ట్యా నోరు మూసుకున్నాను. ఇంకోసారి చెప్పకుండా 4 రోజులు మానేసింది. అదేమని అడిగితే, మా ఇంటికి చుట్టాలు వచ్చారు, మీకే నా ఇంటికి చుట్టాలు వచ్చేది, ఊరకనే నేనేం మానేయను అని గయ్యమని లేచింది. నా అవసరం గ్రహించి బ్లాక్మెయిల్ చేస్తోంది అని గ్రహించాను. నా స్నేహితురాలు సరస్వతి దగ్గర నా బాధ చెప్పుకున్నాను. అప్పుడు ఆమె, మా ఇంటి పని మనిషి చాలా పద్ధతి గల మనిషి, అడిగి చూస్తాను అంది. వారం రోజుల తర్వాత ఓ రోజు సరస్వతి, మా పని మనిషితో మాట్లాడాను, 1వ తారీఖు నుంచి వస్తానని చెప్పమంది, చాలా నమ్మకస్తురాలు, ఎప్పుడో గాని నాగా పెట్టదని చెప్పింది. హమ్మయ్యా అనుకున్నాను. 1వ తారీఖు ఉదయం 7 గంటలకి కాలింగ్ బెల్ మోగింది. ఎదురుగా ఉన్న ఆడమనిషి, అమ్మా సరస్వతమ్మ గారు పంపారు అని చెప్పింది. లోనికి రమ్మని చెప్పి నీ పేరు అని అడిగాను. లక్ష్మి అని చెప్పింది. వయసు 50 ఉంటుంది. మనిషి శుభ్రంగా ఉంది, మాట మర్యాదగా ఉంది. ఆమెలో ప్రధాన ఆకర్షణ నుదుటి మీద కాసంత కుంకుమ బొట్టు. ఎందుకో ఆమెను చూడగానే నా మనసుకు నిశ్చింత అనిపించింది. తనకి కిచెన్ చూపించాను. గిన్నెలు కడగడం మొదలెట్టింది. జీతం సంగతి అడిగాను. సరస్వతమ్మ గారు 1000 రూపాయలు ఇస్తున్నారు, మీరు అంతే ఇవ్వండి అంది. నేను అంగీకార సూచకంగా తలూపాను. తను పిల్లల పలహారాలు, క్యారియర్లు హడావిడంతా చూసింది. పని పూర్తి చేసి వెళ్లేటప్పుడు, అమ్మా నేను ఇప్పుడు వెళ్ళి వచ్చిన ఇంటివారు వయసులో పెద్దవారు, వాళ్ళకు ఉదయాన్నే అంత హడావిడి ఉండదు. మీరైతే పిల్లలను స్కూలుకు పంపించాలి, వాళ్లకు ఒక మాట చెప్పి మొదట మీ దగ్గరకు వచ్చి తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని చెప్పింది. ఆ మాట నాకు తీయని మకరందంలా అనిపించింది. తను వచ్చిన కొంచెంసేపటికే మా ఇబ్బంది గురించి ఆలోచించడం నాకు బాగా నచ్చింది. అలాగే అన్నాను. చెప్పినట్లే మరునాడు లక్ష్మి ఉదయం 6 గంటలకే వచ్చింది. పనిలో ఆమె సహాయం నాకు చాలా హాయిగా అనిపించింది. టిఫిన్ పెడితే, వద్దమ్మా ఉదయం అంబలి తాగి బయలుదేరుతాను, కాఫీ టీలు అలవాట్లేదు అని చెప్పింది. అదే మాన్పించిన పని మనిషికైతే మేము చేసుకోని రోజైనా సరే తనకు చేయాల్సిందే. లక్ష్మి పనిలోకి వచ్చిన తర్వాత నాకు టెన్షన్ తగ్గింది. సరస్వతి చెప్పినట్లు నమ్మకస్తురాలు, పని మానదు. తప్పనిసరి అయి మానినా ముందే చెప్తుంది. పాత పని మనిషి తాలూకు చేదు జ్ఞాపకాల నుంచి బయటపడ్డాను. లక్ష్మి మా ఇంట్లో పనికి చేరి 6 నెలలు దాటింది. ఒకసారి పండక్కి చీర కొని ఇచ్చాను. తను తీసుకోవడానికి ఇష్టపడలేదు. నాకు ఆశ్చర్యం వేసింది. జీతం ఇస్తున్నారు కదమ్మా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు, నేను మీకు రుణపడిపోతాను అంది. ఏ పని మనిషి అలా కొత్త చీర వద్దనడం నేను వినలేదు. అప్పుడు నేను, లక్ష్మి ఇది నేను నీకేం ప్రత్యేకంగా తీసుకోలేదు, మాతో పాటు తీసుకున్నాం, నీవు మా మనిషివి అన్నాను. లక్ష్మి మరేం మాట్లాడలేదు, తీసుకుని నాకు దండం పెట్టింది. నీవు దీవించాలి కానీ దండం పెట్టకూడదు అన్నాను. మౌనంగా తల పంకించింది. లక్ష్మి మౌనంగా తన పని తాను చేసుకుపోయేదే కానీ ఎక్కువ మాట్లాడేది కాదు. ఆ ఇంటి కబురు, ఈ ఇంటి కబురు చెప్పే అలవాటు తనకు అస్సలు లేదు. నోరు ఊరుకోక నేనే మాట కలిపేదాన్ని. ఓసారి, లక్ష్మి పథకాల డబ్బులు అందుతున్నాయా అని అడిగాను. అందుకు లక్ష్మి, అమ్మా నాకు నా కష్టార్జితమే ఇష్టం, పని చేయకుండా వచ్చే డబ్బు మీద నాకు మమకారం లేదు అంది. నాకు ఈ రోజుల్లో కూడా ఇటువంటి వారు ఉన్నారా అనిపించింది. ఒకరోజు సాయంత్రం నేను మా వారు అనుకోకుండా బయటకు వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు లక్ష్మితో, లక్ష్మి మేము 1 గంటలో వచ్చేస్తాం, కొంచెం పిల్లల్ని చూసుకో అని చెప్పాను. అలాగేనమ్మా అంది లక్ష్మి. మేము రావడం కొద్దిగా ఆలస్యమైంది. మేము వచ్చేసరికి పిల్లలకు లక్ష్మి ఏదో చెప్తోంది. వాళ్ళు క్రింద కూర్చొని బుద్ధిగా రాస్తున్నారు. ఏం చేస్తున్నారు అని పిల్లల్ని అడిగాను. లక్ష్మి మాకు తెలుగు డిక్టేషన్ చెప్తోంది అని చెప్పారు పిల్లలు. నాకు అబ్బురంగా అనిపించింది. ఎంతవరకు చదివావు లక్ష్మి అని అడిగాను. 10వ తరగతి పాస్ అయ్యాను. అమ్మా నాన్న చదివించలేక మాన్పించారంది లక్ష్మి. పిల్లల నోట్బుక్స్ తీసి చూశాను. లక్ష్మి చేసిన కరెక్షన్స్ కనిపించాయి. తన చేతి వ్రాత గుండ్రంగా చూడముచ్చటగా ఉంది. అంతలో లక్ష్మి, అమ్మా ఈ కాలపు పిల్లలు తెలుగు సరిగా రాయడం లేదు, అది మన మాతృభాష కదా, తల్లిదండ్రులు ఆ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి, లేకపోతే తెలుగు భాష చచ్చిపోతుంది అని బాధపడింది. తన జ్ఞానానికి, తెలుగు భాష పట్ల అభిమానానికి ముగ్ధురాలినయ్యాను. అక్కడే ఉండి లక్ష్మి చెప్పింది విన్న మా శ్రీవారు చిన్నగా చప్పట్లు కొట్టి, లక్ష్మి ఎంతో బాగా చెప్పింది, ఆ మాటలు మనసుకు ఎక్కించుకొని తెలుగు బాగా నేర్చుకోండి అని పిల్లలకు చెప్పారు. లక్ష్మి మా దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. నేను మా వారితో లక్ష్మి సంథింగ్ స్పెషల్ అన్నాను. అవును అంటూ ఆయన నాతో ఏకీభవించారు. నేను అప్పుడప్పుడు నాకు తెలియకుండానే లక్ష్మి గురించి ఆలోచించసాగాను. తన నోటి నుంచి ఒక అనవసరపు మాట రాదు, ఎవరి గురించి చెడుగా మాట్లాడదు, ఇతరుల విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపదు, ఊరికినే ఏం తీసుకోదు, తన కష్టాన్నే నమ్ముకుంటుంది, పేదరాలు అయినా అభిమానవంతురాలు అనుకున్నాను. ఒకసారి, లక్ష్మి మీ ఇంటి పరిస్థితులు ఏమిటి అని అడిగాను. మా ఆయన పెళ్ళైన 5 ఏళ్లకే జబ్బు చేసి చనిపోయాడు, ఒక కొడుకు పెళ్ళయింది, హైదరాబాద్లో ఆటో తోలుతాడు, నేను మా అత్త ఉంటున్నాము అని టూకీగా చెప్పింది. ఎప్పుడైనా డబ్బు అవసరమైతే అడిగి తీసుకో అన్నాను. ఉన్నంతలోనే సర్దుకుపోతామమ్మా, అప్పుడిగే అవసరం రాదు అన్నది లక్ష్మి. లక్ష్మి నోరు విప్పదు, విప్పితే వచ్చే మాట తప్పక ఓ ఆణిముత్యం అవుతుంది అనిపించింది. లక్ష్మి మనసులో మా స్థానం ఏమిటో తెలియదు, కానీ మా మనసుల్లో లక్ష్మికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒకరోజు లక్ష్మి నాతో, అమ్మా నాకు చిన్న సాయం చేయాలి అని అడిగింది. లక్ష్మి నా దగ్గర పనిలో చేరి దగ్గర 1 సంవత్సరం అవుతోంది. ఇన్నాళ్లలో తను నోరు తెరిచి సాయం కోరడం ఇదే తొలిసారి. అది ఎలాంటి సాయం అయినా చేయాలని మనసులో నిర్ణయించుకొని, చెప్పు లక్ష్మి అన్నాను. లక్ష్మి నా చేతిలో ఓ పేపర్ కటింగ్ పెట్టింది. అమ్మా ఎవరో 10 ఏళ్ల బాబుకి గుండె ఆపరేషన్ అట, డబ్బు సాయం కోరారు. ఈ 200 వాళ్ళ అకౌంట్కి మీ ఫోన్ ద్వారా పంపండి. బ్యాంకుకి వెళ్ళి డబ్బు పంపడం నాకు తెలియదు అని 200 నా చేతిలో పెట్టింది. తన కోసం ఏదో సాయం అడుగుతుంది చేద్దాం అనుకున్న నేను తను అడిగిన సాయం విని సిగ్గుపడ్డాను. అటువంటి ఆలోచన ఎన్నడూ చేయనందుకు సిగ్గుపడ్డాను. నేను డబ్బు పంపుతాను నీవు ఉంచుకో అని 200 ఇవ్వబోయినా లక్ష్మి తీసుకోలేదు. మీరు పంపేవి మీరు పంపండి, సాయం చేసిన వాళ్ళు అవుతారు అంది. ఆ సాయంత్రం మా వారితో ఆ విషయం చెప్పాను. గ్రేట్, మన లక్ష్మిని చూసి మనం ఎంతో నేర్చుకోవాలి, మన తరపున ఆ అకౌంట్కి 2000 పంపు అన్నారు. ఆ రాత్రి లక్ష్మి నా కలలో కనిపించింది. తను గగన విహారం చేస్తూ ఉంటే మేమంతా క్రింద నుంచి తలలు పైకెత్తి ఆమెను చూస్తున్నాం. ఒకరోజు సాయంత్రం మా వారు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేశారు. అడిగితే తలనొప్పి అని చెప్పారు. నేను ఆయన తలకు జెండు బాంబు రాస్తున్నాను. ఇల్లు చిమ్ముతున్న లక్ష్మి అది చూసి, ఏం బాబు ఒంట్లో నల్లతగా ఉందా అని అడిగింది. సాధారణంగా తను మా వారితో మాట్లాడదు, కనిపిస్తే పక్కకు తప్పుకుంటుంది. అవును ఆఫీసులో సమస్యలు, పని ఒత్తిడి అన్నారాయన. అది విన్న లక్ష్మి, బాబు పెద్దదాన్ని, మీరు తప్పుగా భావించకపోతే ఓ మాట చెప్తాను అంది. నీవు మా శ్రేయోభిలాషివి, చెప్పు అన్నారు మా వారు కొంచెం కుతూహలంగా. రోజు ఉదయం ధ్యానం చేయండి, అది మీకు శక్తినిస్తుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది అని చెప్పింది. అది విని నేను మా వారు ఉలిక్కిపడ్డాం. మా ఇంటి పని మనిషి మాకు ధ్యానం గురించి చెప్పడం అద్భుతంగా అనిపించింది. నేను మా వారు లక్ష్మిని సరికొత్త కోణంలోంచి చూశాం. మా వారు, నీవు ధ్యానం చేస్తావా అని అడిగారు. చేస్తాను బాబు, నా జీవితంలోని ఆటుపోట్ల నుంచి నన్ను సేద తీర్చింది ధ్యానమే అని చెప్పింది లక్ష్మి. ఎవరు నేర్పారు అని ప్రశ్నించాను. 10 ఏళ్ల క్రితం ఓ ధ్యాన మందిరంలో చిమ్మే పని చేసేదాన్ని, అక్కడ గురీజీ నేర్పించారు అని చెప్పింది. నేను ధ్యానం గురించి వినడమే కానీ ఎప్పుడూ చేసింది లేదు, నీకు తెలిసింది చెప్పు, రేపటి నుంచి ప్రయత్నిస్తాను అన్నారు మా వారు. లక్ష్మి నెమ్మదిగా ధ్యానం గురించి, ఆరంభంలో ఎదురయ్యే ఏకాగ్రతకు భంగం కలిగించే ఆలోచనల గురించి, వాటిని ఎలా అధిగమించాలో చక్కగా వివరించింది. విన్న మేం ముగ్ధులమయ్యాము. నిజం చెప్పాలంటే లక్ష్మికి చేతులు ఎత్తి నమస్కారం చేయాలి అనిపించింది. లక్ష్మి బాబుతో పాటు నువ్వు చేయమ్మా, చాలా మంచిది అని చెప్పింది. నెమ్మదిగా వంటగదిలోకి వెళ్ళి అంట్లు కడిగి వెళ్ళిపోయింది. ఆ రాత్రి డిన్నర్ సమయంలో నేను మా వారు లక్ష్మి గురించే మాట్లాడుకున్నాం. ఆవిడను పని మనిషి అని చెప్పుకోవడానికి మనస్కరించలేదు. ఆమె ఒక ఆణిముత్యం. గుడిసెలో ఉండే ఆమెకు అంతఃపురంలో ఉండేవారు కూడా సరితూగరు అనిపించింది. రోజూ ఆలస్యంగా లేచే మా వారు మనసటి రోజు ఉదయం 5 లేచిపోయారు. ఎందుకు త్వరగా లేచిపోయారు అని అడిగాను. లక్ష్మి చెప్పింది కదా మెడిటేషన్ చేసి చూస్తాను అన్నారు. ఓ 15 కదలకుండా కూర్చున్నారు. పనిలోకి వచ్చిన లక్ష్మి అది చూసి, ఒకేసారి ఎక్కువసేపు కష్టం, రోజుకు 5 చొప్పున పెంచండి అని చెప్పింది. నెల గడిచింది. మా వారిలో మార్పు కనిపించింది. 1.5 ధ్యానంలో కూర్చోగలుగుతున్నారు. పనిలో కూడా అంత ఒత్తిడి అనిపించడం లేదని చెప్పారు. నేను లక్ష్మి విషయాలు ఎప్పటికప్పుడు సరస్వతికి తెలియపరుస్తూనే ఉన్నాను. అవి వింటూ ఉండే సరస్వతి ఒకరోజు, మన లక్ష్మి గురించి ఈ మధ్యనే ఓ విషయం తెలిసింది. పోయినేడు వాళ్ళ అత్తకు 2 కిడ్నీలు పాడయ్యాయట, ఇక బ్రతకదు అనుకున్నారట. అప్పుడు లక్ష్మి తన కిడ్నీ ఒకటి ఇచ్చి బతికించిందట. డాక్టర్లు వయసు పైబడిన ఆవిడకు కిడ్నీ ఇచ్చి నీవు రిస్క్ తీసుకోవడం సరికాదని చెప్పినా వినలేదట అని చెప్పింది. నాకు మాట రాక మౌనం వహించాను. కిడ్నీ ఇవ్వడం పక్కన పెడితే ఎవరితోనూ ఒక్క మాట చెప్పుకోకపోవడం గొప్ప విషయం. లక్ష్మి మా ఇంట్లో పనిచేసేటప్పుడు తను గమనించకుండా తన వంక చూస్తూ ఉండేదాన్ని. తనలో నాకు ఒక గొప్ప వ్యక్తి కనిపించేది. తన విశిష్ట వ్యక్తిత్వానికి మనసులోనే నమస్కరించేదాన్ని. ఒకరోజు ఉదయం 7 దాటింది, లక్ష్మి పనికి రాలేదు. నాకు ఆశ్చర్యం వేసింది. ఎప్పుడూ తను ఆలస్యంగా రాదు, ఆరోగ్యం బాలేదా అన్న సందేహం వచ్చింది. అంతలో సరస్వతి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నా మనసు ఎందుకో కీడు శంకించింది. ఫోన్ లిఫ్ట్ చేశాను. మల్లిక, నీకో బ్యాడ్ న్యూస్. మన లక్ష్మి తెల్లవారుజామున గుండెపోటుతో చనిపోయిందట. ఇప్పుడే మా పాలబ్బాయి చెప్పాడు, సరస్వతి చెప్పింది. మొత్తం వినకముందే నా మస్తిష్కం మొద్దుబారిపోయింది. నా వాలకం చూసిన మా వారు ఏమైంది అని అడిగారు. విషయం చెప్పాను. ఆయన చాలా బాధపడిపోతూ చూసి వద్దాం పదా అని బయలుదేరారు. ఇద్దరం బైక్ మీద వెళ్ళాం. మధ్యలో ఆయన పూలదండ గులాబీ పూలు తీసుకున్నారు. మేం వెళ్ళేసరికి లక్ష్మి శవం దగ్గర వాళ్ళ అత్త కూర్చొని ఏడుస్తోంది. గంట గడిచేసరికి లక్ష్మి పనిచేసే ఇళ్ల వాళ్ళందరూ ఆఫీసులకు సెలవు పెట్టుకుని వచ్చేశారు. అందరూ ఆమె ఉన్నతమైన వ్యక్తిత్వం గురించి మాట్లాడుకున్నారు. ఆమె కొడుకు మధ్యాహ్నానికి వచ్చాడు. ఆమె పాడే పూలదండలతో నిండిపోయింది. వచ్చిన పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఆమె శవానికి వినమ్రంగా మొక్కారు. శవయాత్ర ఘనంగా జరిగింది. చుట్టుపక్కల గుడిసెల వాళ్ళు మేమంతా ఆమెను మహారాణిలా సాగనంపాం అని చెప్పుకోవడం విన్నాను. ఆమె దిన కార్యక్రమం కూడా అందరం దగ్గరుండి బాగా జరిపాం. మేం లక్ష్మి ఎంతో బాగా చూసుకునే ఆమె అత్తగారికి భుక్తికి లోటు లేకుండా ఏర్పాట్లు చేశాం. ఎందుకంటే లక్ష్మి తనకు చేసిన దానికంటే ఆమెకు చేసిన దానికే ఎక్కువ సంతోషిస్తుందని మాకు బాగా తెలుసు. ఆ తరువాత లక్ష్మి జ్ఞాపకార్థం నేను కూడా మా వారితో పాటు ధ్యానంలో కూర్చోసాగాను. 2 కళ్ళు మూయగానే నా మనోనేత్రం ముందు నుదుటన కాసంత బొట్టు పెట్టుకొని నిర్మల వదనంతో మెరిసిపోయే లక్ష్మి కనిపించేది. మన జీవితాలు మార్చటానికి మహనీయుల జీవితగాథలు, ప్రవచనాలు మాత్రమే కాదు, సామాన్యుల జీవితాలు ప్రేరణ అవుతాయి. అయితే వారు లక్ష్మిలా చిత్తశుద్ధి కలవారై ఉండాలి. మనలోని మానవతను మేరుకొల్పాలి, జ్ఞానజ్యోతిని వెలిగించగలగాలి. శుభం. మరిన్ని మంచి కథల కోసం మన తెలుగు కథలు .com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.